ശ്രീമതേ രാമാനുജായ നമഃ. പ്രിയ ഭാഗവതമൈത്രി സഭ്യുലാരാ, പെദ്ദലാരാ, ముందుగా అందరికీ దాసోహం సమర్పించుకుంటూ శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు, శ్రీమద్ ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 రంగరామానుజ జీయర్ స్వామివారు తాము తమ జీవితకాలంలో పర్యటించిన అనేక పుణ్యక్షేత్రాలని, పుణ్యతీర్థాలని, భరతభూమిని విస్తృతంగా వివరిస్తూ వ్యాస పరంపర కొనసాగిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా నిన్నటి వరకు మనం 88 భాగాలు విషయాలు గ్రహించాం. ఈవేళ 89వ భాగాన్ని గ్రహించండి. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. క్రిత భాగంలో తిరుక్కన్నపురం, అక్కడ స్థలపురాణం, మునియోధన ప్రసాదం, ఆళ్వార్ల పాసుల అనుభవం, ఇలాంటి విశేషాలని ఎంతో కృపతో విస్తృతంగా స్వామివారు తెలియజేశారు. ఆ తర్వాత నేటి 89వ భాగాన్ని ఇలా అనుగ్రహిస్తున్నారు, గమనిద్దాం. తిరుచిత్రకూటం, అదే చిదంబరం, తమిళనాడులోని సౌత్ ఆర్కాట్ జిల్లాలో చిదంబరం నటరాజ ఆలయం చాలా ప్రసిద్ధి కదా. ఇది మద్రాసుకి దక్షిణంగా సుమారు 175 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఒక శైవక్షేత్రంగా చాలా ప్రసిద్ధి. కానీ శ్రీ వైష్ణవులు అత్యధికంగా తలచుకునే 108 దివ్యదేశాలలో కూడా ఇది ఒకటి ఉంది అని చాలామందికి తెలియదు. అలా తెలియపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నా నటరాజ ఆలయ ప్రాకారం లోపల ఇమిడిపోయి ఉండడమే ఒక ప్రధానమైన కారణం కనిపిస్తుంది. వైష్ణవులు ఈ దివ్యదేశాన్ని తిరుచిత్రకూటం అంటారు. రామచంద్రమూర్తి వనవాస సమయంలో నివసించిన చిత్రకూటం కాదు ఇది. అది ఉత్తరప్రదేశు, మధ్యప్రదేశు ఈ మధ్య సరిహద్దుల్లో ఉంటుంది. తమిళంలో పలికేటప్పుడు తిరుచిత్తరకూడం అని పలుకుతారు, తిల్లై అని కూడా అంటారు. దీనిని పుండరీకపురం అని శైవులు వ్యవహరిస్తూ ఉంటారు. చిత్ అనేది శివశక్తికి గుర్తు అని, అంబళం అంటే స్థానమని, ఆకాశమని అర్థాలు చెప్పి శివునికి స్థానమని కూడా అంటారు. నటరాజ ఆలయంలో ప్రసిద్ధమైన చిత్సభ దక్షిణముఖంగా ఉంటుంది. దానిని ఆనుకుని తూర్పుముఖంగా ఉంటుంది ఈ దివ్యదేశం. శివలింగం ఉన్న గర్భగుడిలోనికి వెళ్ళ అవసరం లేదు. అలా అవసరం లేకుండానే ప్రవేశద్వారం దగ్గర నుంచి మనం ఎడమవైపుకు తిరిగి నేరుగా మన దివ్యదేశాన్ని సేవించుకోవడానికి వెళ్ళవచ్చు. ఇలా శివాలయాల లోపల వైష్ణవ దివ్యదేశాలు ఉండడం, వైష్ణవ దివ్యదేశాలలో శివాలయాలు ఉండడం అరుదు కాదు దక్షిణ దేశంలో. ఉత్తర దేశంలో కూడా శివ విష్ణు ఆలయాలు పక్కపక్కనే లేదా ఒకే ప్రాంగణంలో ఉండడం తరచూ కనిపిస్తూ ఉంటుంది. అయినా శివ విష్ణు పరతత్వం గురించిన మీమాంస సజీవంగా ఉండడం ఒక విశేషం మన దేశంలో. ఇక్కడి ఆలయంలో విశేషం ప్రత్యేకమైనది. శివాలయ ప్రాంగణంలోనే ఉన్న ప్రత్యేక ధ్వజస్తంభం, బలిపీఠం, గరుడాళ్వార్ల సన్నిధి, తాయారులు అంటే లక్ష్మీ అమ్మవారి సన్నిధి, ప్రత్యేకమైన మడప్పడి అంటే వంటిల్లు, ఇలా ఉండడం ఆశ్చర్యకరం. భక్తుల రద్దీ కూడా అధికమే. వ్యాఘ్రపాదర్షికి శివుడు ఇక్కడ నటరాజు రూపంలో దర్శనమిచ్చాడని శైవల పురాణ స్థలం, శైవుల స్థల పురాణం. కణ్వ మహర్షికి ప్రత్యక్షమైనాడు విష్ణుమూర్తి. వైష్ణవ స్థల పురాణం బ్రహ్మాండ పురాణంలో ఉంది. ఎన్నో కథలు కనిపిస్తాయి మనకి. చిదంబరం ఊరు చక్కగా ప్లాండ్గా ఉంటుంది. ఆలయం చుట్టూ ఉన్న వీధులు ఖచ్చితంగా చదరంగా కనిపిస్తాయి. అలా చదరంగా కనిపిస్తూ ఎంతో ఆనందాన్ని, ముచ్చటని కనిపిస్తాయి. ఇక్కడి పెరుమాళ్ల పేరు గోవిందరాజస్వామి. శ్రీదేవి భూదేవులతోటి చతుర్ముఖ బ్రహ్మతోనూ కలిసి వేయించేసి ఉన్నారు. భోగశయనం అంటే ఆదిశేషువు మీద సుఖంగా పవళించి ఉన్న ఓ బ్రహ్మాండమైన పెద్ద విగ్రహం. అమ్మవారి పేరు పుండరీకవల్లి తాయారు. ఉత్సవమూర్తులు పార్థసారథి అని, దేవాదిదేవుడని పిలుస్తూ ఉంటారు. చతుర్భుజాలతో కూర్చుని ఉంటారు. శంఖచక్రములు, అలాగనే కుడి చేతితో జ్ఞానముద్రని ప్రదర్శిస్తూ ఉంటారు స్వామి. జ్ఞానముద్ర అంటే ఉపదేశముద్రే. దేవేరులు ఇరువురు ఇరుప్రక్కల వేయించేసి ఉన్నారు. అతి పురాతనమైన ఈ ఆలయం ఎప్పటిదో స్పష్టంగా తెలియదు. 6వ శతాబ్దపు శాసనాలున్నాయి. చోళరాజుల కాలం వరకు అంటే సుమారు 12వ శతాబ్ది వరకు శైవ వైష్ణవ సమస్యలు లేకుండా నటరాజ ఆలయం, గోవిందరాజ ఆలయం సమానంగా ఆరాధనలు అందుకునేవి. అటు తర్వాత శైవానికి రాజులు ప్రాధాన్యత ఇచ్చారు. దాంతో వైష్ణవ ఆలయం వెనకబడి చివరికి ఉత్సవ విగ్రహాలని దిగువ తిరుపతికి తీసుకుని వెళ్ళి దాచవలసిన పరిస్థితి వచ్చేసింది. మళ్ళీ 16వ శతాబ్దంలో అచ్యుతరాయలు, రామదేవరాయలు అనే కృష్ణదేవరాయల వంశపు రాజులు మరలా వైష్ణవ ఆలయాన్ని, ఆరాధనలను ఉద్ధరించారు. 17వ శతాబ్దపు మొదటి సగం వరకు ఆ ఏర్పాట్లు జరిగి ఈనాటికి వైభవంగా ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. స్థలపురాణ గాథలు చూస్తే అనేకం ఇక్కడ కనిపిస్తున్నాయి. కణ్ముడు అనే ఋషి మేరుపర్వతం మీద తపస్సు చేయగా విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. మోక్షాన్ని కోరిన ఆ ఋషికి ఇంకా కొంతకాలం పుండరీక వనంలో తపస్సు చెయ్యి అన్నాడట. అక్కడికి తాను వస్తాను అని వాగ్దానం చేశాడు. వాగ్దానం ప్రకారం గరుడ వాహనం మీద వచ్చి దర్శనమిచ్చేసరికి కణ్ముడు స్వామిని ఇక్కడే వేయించేసి ఉండండి అని కోరాడు. దేవతలందరూ కలిసి చిత్రకూటం అనే ఆలయాన్ని నిర్మించారు. సాత్విక విమానం తయారయ్యింది. పంచభూతాలు విమానం మీద 5 కలశాలయ్యాయి. 4 వేదాలు, 4 గోపురాలయ్యాయి. ప్రణవం పీఠగా మారింది. అష్టాక్షరి మంత్రం 8 మెట్లుగా మారింది. బ్రహ్మ స్వయంగా వచ్చి మొదటిసారి ఉత్సవం జరిపించారు. దర్శించిన కణ్ముడు మోక్షాన్ని పొందాడు. ఇది ఒక గాథ. అలాగే కవేరరాజు భార్య చేసిన తపస్సుకి సంతోషించిన విష్ణువు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. వారిరువురు అష్టాక్షరీ మంత్రంతోనే తపస్సు చేస్తున్నా ఒకరోజున సంకల్పం చేసేటప్పుడు గోవింద 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 అంటూ ఉండగా పెరుమాళ్ళు ప్రత్యక్షమయ్యారట. ఆ పెరుమాళ్ళని గోవిందరాజా అని సంబోధించేశారు. అలాగా అక్కడ వేయించేసి ఉండమని ప్రార్థించారు. అప్పటి నుంచి ఈ ఆలయం గోవిందరాజ ఆలయంగా వెలసింది అని ఒక గాథ. శివపార్వతుల నృత్య సమయంలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన కారణంగా ఇక్కడ గోవిందరాజస్వామి వేయించేసి ఉన్నారు అని మరొక గాథ ఉంది. ఒకసారి కైలాసంలో భగవంతుడి కళ్యాణ గుణ అనుభవంలో మైమరిచిన శివుడు ఆనంద తాండవం చేశాడట. అంతటి తాండవంలోనూ, అంతటి పరమశత్వంలోనూ భరతుడి నాట్యశాస్త్ర నియమాలని ఉల్లంఘించకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించిందట. ఇక పార్వతీదేవికి కూడా నృత్యం చేయాలనిపించింది దాన్ని చూసేసరికి. సరే, ఆవిడ ప్రారంభించింది. క్రమంగా అదొక పోటీ కింద మారిపోయింది. ఎవరి నృత్యం బాగున్నదో తేల్చలేని స్థితికి వచ్చేశారు. సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మగారిని న్యాయ నిర్ణేతగా ఉండమంటే తనకు ఆ సామర్థ్యం లేదని విష్ణువుని అడుగుదామని అన్నాడట. సరే, వైకుంఠంలో ఉండే విష్ణుమూర్తి తాను న్యాయ నిర్ణేతగా ఉండడానికి అంగీకరించి తిల్లైవనం అంటే ప్రస్తుతం చిదంబరంలో పోటీ ఏర్పాటు చేశారు. ఒకరు ఏ భంగిమని ఏ ముద్రని ప్రదర్శిస్తే రెండో వారు కూడా అదే ముద్రని అదే భంగిమని ప్రదర్శించగలగాలి. అది చేయలేని వారో ఓడిపోయినట్లే. ఓడినవారు చిదంబరం బయటకు వెళ్ళిపోవాలి. నృత్యం కొనసాగుతూ ఉండగా పార్వతీదేవి క్రమంగా అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తోంది. అందరి మన్ననలను పొందుతూ ఉంది. శివుడు ఇక దిగులు పొందాడు. దిగులు వేసింది. ఓడిపోతే లోకంలో తలెత్తుకొని తిరగలేం కదా అని రహస్యంగా విష్ణుమూర్తిని ప్రార్థించేశాడు. ఇక భావగ్రాహి జనార్దన అని అంతర్యామిగా ఉండే ఆ స్వామి శివుని ఆవేదన తెలుసుకొని జారిపడి శివుడికి మాత్రమే కనిపించేటట్లు ఒక కాలు పైకెత్తి పలానా ముద్ర అని ప్రదర్శించాడట. వెంటనే శివుడు తన కుడికాలుని బాగా పైకి ఎత్తి ఊర్ధ్వతాండవం అంటూ ప్రారంభించాడు. పోటీ నిబంధనల ప్రకారం పార్వతీదేవి కూడా ఇప్పుడు ఆ ముద్రని ప్రదర్శించాలి. కానీ స్త్రీ కదా, సహజమైన సిగ్గు ఆవరించింది. ఊర్ధ్వతాండవాన్ని ఆమె పరిహరించింది, చెయ్యలేదు. అందుచేత ఆమె ఓడిపోయినట్లుగా ప్రకటించవలసి వచ్చింది. వెంటనే చిదంబరాన్ని విడిచిపెట్టి ఊరికి దూరంగా వెళ్ళిపోయింది ఆమె. ఇప్పటికీ చిదంబరం పట్టణానికి దూరంగా ఉత్తరంగా ఉన్నటువంటి దాన్ని అక్కడ తెల్లైకాళి అనే పేరుతో అక్కడ ఆలయాన్ని ఏర్పరిచి అక్కడ పిలుస్తూ ఉంటారు ఆ ప్రాంతాన్ని. ఆమెకు జరిగిన అన్యాయానికి పరిహారంగా ఆమె ఒక వరం లభించింది. ఎవరు ఆమెను ఏ కోరికతో పూజిస్తారో వారికి ఆ కోరికను ఆమె వెంటనే తీర్చగలదు అని గోవిందరాజుగా విష్ణుమూర్తి చిదంబరంలో స్వయంభువు అని ప్రసిద్ధి ఈ స్థల పురాణం. ఈ స్థల పురాణంకి పుండరీకం అనే పేరు కూడా ఎలా వచ్చిందో ఒక చిన్న కథ. ఇది ఒక ఆసక్తికరమైనటువంటిది. తెల్లై అనే పేరు ఎందుకు వచ్చిందో తెలిపే కథ ఒకటి ఉంది. కుశలవులు కూడా ఇక్కడికి వచ్చారని, అంబరీషుడితో ఈ ప్రదేశానికి సంబంధం ఉందని కూడా మరి కథలు ఉన్నాయి. ఇంకొక ఆసక్తికరమైన కథ ఏమిటంటే, అత్రి మహర్షి ఒకసారి పుష్కరిణిలో స్నానం చేసి అంజలి ముద్రతో నీటిలోనే భగవంతుని స్తోత్రం చేస్తున్నాడట. చిన్న పాము ఒకటి ఆ అంజలి ముద్ర ఉన్న హస్తాల్లోకి ప్రవేశించేసరికి ఆయన ఏకాగ్రత చెదిరిపోయింది. ఆ చిన్నపాము ఆదిశేషువే అని గ్రహించిన అత్రి మహర్షి భూమి మీద పుట్టమని ఆదిశేషువుని శపించాడట. ఆదిశేషువు క్షమాపణ చెప్పుకున్న తర్వాత ఈ తిరుచిత్రకూటంలో ఉన్న పెరుమాళ్ల వలన శాపవిమోక్షణ కలుగుతుందని చెప్పాడట. సరే ఆ అత్రి మహర్షి అలా చెప్పగా అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన. ఆ ఆదిశేషువే పతంజలిగా అవతరించాడని, పతంజలి అంటే అంజలి నుండి జారి పడినవాడు అని అర్థం. ఆ తరువాత శాప విమోచనాన్ని గోవిందరాజు పెరుమాళ్ళు అనుగ్రహించేశారు. చిదంబరంలోని నటరాజ ఆలయం చాలా పెద్దది. గోవిందరాజుల వారి ఆలయం కూడా తగినంత ఉంది. అన్ని ఉత్సవాలు ఆరాధనలు ఖచ్చితంగా జరిగే విధానము ఉంది. మనస్సుకి చాలా తృప్తి కలిగించే ఆలయాల్లో ఇది ఒకటి. వందల కొద్దీ శిలాశాసనాలు కనిపిస్తాయి. చాలా వరకు అన్ని దానశాసనాలే ఈ ఆలయంలో ఉన్నాయి. కులశేఖర ఆళ్వార్లు, తిరుమంగయ్య ఆళ్వార్లు ఈ దివ్యదేశం గురించి విశేషంగా పాడారు. పెరియాళ్ళవారు కూడా మూడు విడివిడి పాసురాల్లో ఈ దివ్యదేశం గురించి ప్రస్తావించారు. కులశేఖర ఆళ్వారు పూర్తి దశకంలోనే కీర్తించారు. తిరుమంగయ్య ఆళ్వారు రెండు పూర్తి దశకాల్లోనూ కీర్తిస్తారు. పెరియ తిరుమడల్లో దీని ప్రస్తావన ఉంది. పెరుమాళ్ తిరుమడి 10వ దశకంలో కులశేఖర ఆళ్వార్లు తిరుచిత్తరకూటం అని అంటూ ఈ దివ్యదేశంలోని స్వామి తమకి శ్రీరామావతార చేష్టితాలని ప్రదర్శించం చేయగా ఆ ప్రదర్శించినవి అనుభవిస్తూ వర్ణిస్తారు. ఇంచుమించు రామాయణంలోని ముఖ్యఘట్టాలన్నీ మనకి ఆ దివ్య ప్రబంధంలో కనిపిస్తాయి. తిరుమంగయ్య ఆళ్వార్లు తమ అనుభవాన్ని రెండు దశకాల్లో విభజించారు. ఒక దశకంలో తిరుచిత్తరకూట పట్టణాన్ని, ఇంకో దశకంలో అక్కడ వేంచేసి ఉన్న స్వామిని వర్ణిస్తారు. ప్రియురాలికి ప్రియుడే కాక ప్రియుడి పట్టణం కూడా ప్రీతిని కలిగిస్తుంది కదా. స్వామిని వర్ణించిన దశకంలో కృష్ణావతార చేష్టితములు ప్రసక్తమైనాయి. 108 దివ్యదేశాల వరుసలో ఈ తిరుచిత్తరకూటం 23వది. చోళనాడు దివ్యదేశాల్లో కూడా 23వదే. స్వామివారు మనకు అందిస్తున్న వరుసలో మాత్రం 9వది అని అంటూ ఈనాటి చిదంబరం తిరుచిత్తరకూటం అనే వైష్ణవ స్థలాన్ని స్వామివారు అనుగ్రహించారు. శ్రీరంగరామానుజ యతిభ్యో నమః. ఈనాటి ఈ కథాభాగాన్ని ఆలకించినటువంటి మీ అందరికీ ఆ తిరుచిత్రకూట అధినాథుడైనటువంటి ఆ గోవిందరాజు పెరుమాళ్ళు విశేషమైన కటాక్షాలని అనుగ్రహించుగాక అని స్వామివారిని ప్రార్థిస్తూ అడిగేను రామానుజదాస కులశేఖరాళ్ళు వారు హైదరాబాదు.